ఇక ఇప్పుడు రెండవ నాయనార్ గురించి చెప్పుకుందాం. ఈయన పేరు ఇయల్పహుడు, ఇయల్పహ నాయనార్. ఇయల్పహ శబ్దానికి ద్రావిడ భాషలో అర్థం మానవులందరికంటే విచిత్ర స్వభావం కలిగిన వాడు, సాధారణ మానవుల స్వభావంకి వ్యతిరేకంగా ఉండేవాడు. మనందరి స్వభావం ఏమిటి? నానుకున్న వస్తువు ఇతరులకు ఇవ్వం, నానుకున్న వస్తువు ఇతరులకు ఎవరిని ఇవ్వగలరా? ఇవ్వలేరు, పొరపాటును కూడా. కష్టపడి ఒక ఆయన కారు కొనుక్కున్నాడు, ఈ కారు ఇచ్చేయండి అంటే ఎవడిస్తాడు? లేదా ఆయనకి గొలుసు చేయించుకుంది, ఎప్పటికీ గొలుసు ఇవ్వనవాడు ఒకవాడు ఉందిరండి. కాబట్టి గొలుసు లేదు, పులుసు లేదు, చచ్చిన ఇవ్వం గొలుస, బత్సలు పులుసైనా ఇస్తాం కానీ గొలుసు ఇవ్వం. మన వస్తువులు ఇవ్వమంటే ఇవ్వలేము, కానీ అడిగితే శివుడి కోసం నానుకున్న ఏ వస్తువు అయినా ఇవ్వగలను అనే త్యాగానికి సిద్ధపడే లక్షణం, మానవ స్వభావానికి విరుద్ధంగా ఉండే స్వభావం కలిగినటువంటి వాడిని ఇయల్పహ అంటారు. అటువంటి ఒక భక్తుడు ఇయల్పహ నాయనార్ గారు. ఇతడు చిన్నప్పటి నుంచి భారతం శ్రద్ధగా వినేవాట. ఈయనకి భారతం అంటే చాలా ఇష్టం. వీళ్ళంతా కలియుగ భక్తులని చెప్పాం కదా, వీళ్ళంతా 300 ఏళ్ల నుంచి 3000 ఏళ్ల మధ్యలో ఉన్న భక్తులు వీళ్ళు. ఇతనికి భారతం అంటే చాలా ఇష్టం. ఓసారి వాళ్ళ ఊళ్ళో భారతాన్ని ఒక ఆయన చెప్పాడు. భారతంలో ఆనుశాసనిక పర్వంలో సుదర్శనుడి చరిత్ర ఉన్నది. పూర్వం సుదర్శనుడు అని ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయన అగ్నిహోత్రుడి వంశంలో పుట్టాడు. ఇతని భార్య పేరు వాఘవతి. సుదర్శనుడు తన భార్య వాఘవతితో కలిసి ఒక వ్రతం పట్టాట. ఏమిటా వ్రతం? అతిథి అడిగితే ప్రాణమైనా ఇవ్వాలి. అతిథి సేవ కంటే ఈ సృష్టిలో గొప్ప సేవ లేదు. అతిథి కెల పూజార్హ ప్రాకృతోపి విజానత. అతిథి ఎంత అల్పుడైనా, ప్రాకృతుడు అంటే అల్పుడు అన్నమాట, ఎంత అల్పుడైనా వాడు మనకి తెలుసున్నవాడైనా తెలియకపోయిన వాడైనా ఇంటికి వస్తే వాడిని విష్ణువు కింద భావించి సేవించవలెను. అతిథి సేవ చాలా గొప్పది. అందుకే మనవాళ్ళు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అన్నారు. అతిథిని ఒక దేవత కింద భావించి అతన్ని పూజించమన్నారు. ఈయన ఆ వ్రతం పట్టాడు. ఒకరోజున భార్యని పిలిచి, నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని, ఇద్దరం ఒకరి కోసం ఒకరు జీవిద్దాం, నా మాట ఎప్పుడు వింటానంటే నీకు మన వ్రతం గురించి చెబుతానని కానీ మీరేం చెప్తే చేస్తానంది ఆవిడ. మనం ఈరోజు నుంచి అతిథుల్ని పూజిద్దాం, అతిథి అడిగితే ఏదైనా ఇద్దాం. అతిథి నిన్ను కోరినేనియు మతికింకిరి పడక ఓలమాసగొనక నీవతనికి ప్రియంబు సలుపుము సతికిం పతి పనుపు సేయజను ఎల్లది. అతిథి మన ఇంటికి వచ్చి నిన్ను కావాలని కోరినా నువ్వు అతని కోరిక తీర్చేయి, ఇది నేను ఇచ్చిన ఆజ్ఞ. సాధారణంగా అతిథి అలా కోరడు. ఒకవేళ అతిథి కోరితే నిన్ను నువ్వు సమర్పించుకో, ఏమాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకు. భర్త ఏం చెబితే చేయడమే భార్య ధర్మం. ఏమంటావు అతిథి పూజలు ఇలా చేద్దామా అంటే, తప్పక మీరు చెప్పినట్టే అతిథిని పూజిస్తానండి అన్నది. ఇద్దరు 20 సంవత్సరముల పాటు అతిథుల్ని పూజించారు. దేవుడి దేవుళ్ళ వచ్చిన వాళ్ళంతా మంచి అతిథులే వచ్చారు. ఏ అతిథి కూడా కోరనిది కోరలా. నువ్వు కావాలని భార్యను కోరినవాడు లేడు. భోజనాలు కోరారు, కొందరేమో వసతులు కోరారు. హాల్లో పడుకోలేమన్న వాళ్ళకి వీళ్ళు గదులు ఇచ్చేశారు. ఎందుకంటే అందరూ హాల్లో పడుకోలేరు కదండి, పాప వాళ్ళందరూ స్పెషల్ రూములు అడిగారు. ఈ రూములు అడిగిన వాళ్ళలో కూడా ఎవరైనా బాత్రూములు తలుపులు విరిగిపోతే తలుపులు పెడతావా లేదా అని అడిగితే, అప్పటికప్పుడే రాత్రికి ఈయన మళ్ళీ తలుపులు బాగు చేయించాడు. ఇలా మొత్తం ఇది ఏమైతేనే వాళ్ళందరికీ సేవ చేశాడు. ఓ 20 ఏళ్ళు హాయిగా వ్రతం సాగింది. ఇలా ఉండగా ఒక రోజున సుదర్శనుడు అరణ్యానికి వెళ్ళాడు. ఆయన అలా వెళ్ళగానే అక్కడికి ఒక అతిథి వచ్చాడు. అతిథిని, నేను వచ్చాను నన్ను సేవించు అన్నట్ట. వెంటనే ఆ ఇల్లాల ఆయన పిలిచి ఆసనం ఇచ్చి అర్ఘ్యపాధ్యాయులు ఇచ్చి భోజనం పెడతానండి సేకరించండి అనగానే, నాకు భోజనం వద్దు నువ్వే కావాలి, నాకు కామవాంఛ ఎక్కువైపోయింది నువ్వు కావాలన్నాడు. ఆవిడ ఒక క్షణం ముందు, ఏమండి నేను ఒక పతివ్రతని శీలవతిని, నన్ను కోరడం ధర్మం కాదేమో అంటే, నేను నిన్నే కోరుతున్నాను, నువ్వు కావాలంటే నిన్ను సమర్పించుకో, లేకపోతే నాకు నీ ఆతిథ్యం వదిలిపోతానన్నాడు. అప్పుడు ఆవిడకి భర్తకిచ్చిన మాట గుర్తుకొచ్చింది. వెంటనే కొంత సిగ్గు, భర్తకిచ్చిన వాడు జవదాటకూడదు కనుక అతిథి పూజ చేస్తానని ఇచ్చిన మాట, ఈ రెండింటిని మనసులో పెట్టుకుని సరే అయితే నీ కోరిక తీరుస్తున్నానని సిగ్గుపడి తల వంచుకున్నది. ఈమెను తీసుకుని శయన మందిరంలోకి నిద్రించే గదిలోకి వెళ్ళాడు. ఇద్దరు గదిలోకి వెళ్ళిన సమయానికి భర్తగారు వచ్చారు. తలుపు డామ్మని కొట్టాడు. అప్పుడు ఆవిడ తలుపు తీయడానికి వీల్లేదు, నువ్వు చెప్పినట్టే అతిథి సేవ చేస్తున్నాను అన్నది. వెంటనే ఈయన గ్రహించి, అద్భుతమైన కార్యం చేస్తున్నావు, అతిథిని దేవుడి కింద భావించిన ఆజ్ఞను ఉల్లంఘించకుండా అతను కోరితే అతను కోరిక తీరుస్తున్నావు, ఇదే నీ ధర్మం, అతనితో పాటు నీ కోరిక తీరు, నువ్వు బయటకు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటానన్నట్ట. వెంటనే తలుపు తెరుచుకున్నది. ఆ అతిథి కాస్త ధర్మదేవతగా మారిపోయాడు. ధర్మదేవత సాక్షాత్తు యమధర్మరాజు గారు బయటకు వచ్చి, నాయన అతిథికి ఏదైనా చెయ్యమని నువ్వు చెప్పిన మాటను నీ భార్య నిలబెడుతుందా లేదా, నువ్వు కూడా ఇచ్చిన మాట మీద నిలబెడతావా లేదా అని పరీక్షించడానికి స్వయంగా వచ్చాను. ఒకవేళ నీ భార్య నా కోరిక తీర్చడానికి ఇష్టపడి ఉండకపోతే 10,000 జన్మలు మీ ఇద్దరు క్షుద్ర జన్మలు ఎత్తేవారు. నేను నిన్ను అన్ని రకాలుగా పరీక్షించాను, ఏమాత్రం అన్నమాట మీద నిలబడ్డం తప్ప ఆ అన్నమాటకి వ్యతిరేకంగా నడుచుకోవడం మీ ఇద్దరి దగ్గర చూడలేదు. ఎంత అద్భుతమైన ధర్మం మీది, అతిథి కోసం ఇంత పని ఎవరైనా చేయగలరా, ఇదే మీ ఇద్దరికీ నా వరం. ఈ భూలోకంలో మీరు 10,000 సంవత్సరాలు సుఖాలు అనుభవించి తర్వాత నా అనుగ్రహంతో శాశ్వత బ్రహ్మలోకం పొందండి అన్నాడు ఆయన. ఈ కథ మహాభారతం ఆనుశాసనిక పర్వంలో ఉంటుంది. మీరు ఇదివరకు నా దగ్గర భారతం విన్నారుగా, ఇంకోసారి ఇంట్లోకి వెళ్ళి ఆనుశాసనిక పర్వం గురువుగారి పేరు కొట్టేయండి, వత్తిపత్తి పద్మాకరని. ఎప్పుడో భారతం చెప్పింది ఉందే, ఎక్కడ చెప్పాను, గుంటూరులోనూ చెప్పాను, ఉండరాజవరంలోనూ చెప్పాను, రెండు వస్తాయి. ఈ కథ ఇయల్పొహుడు విన్నాడు. నేను కూడా సుదర్శనుడు లేక ఈ వ్రతం పూనుకుంటానన్నాడు. ఆ తర్వాత అతనికి వివాహం అయ్యింది. చాలా కాలం ఇద్దరు సుఖంగా జీవించారు. వెంటనే భార్యామణిని పిలిచి, భార్య భారతంలో నేను ఒక కథ విన్నాను, సుదర్శనుడి కథ, అలాగే నేను కూడా అతిథి సేవ చేస్తాను. అతిథులు అందరూ కాదు, శివభక్తుల సేవ మాత్రమే నా నియమం. శివభక్తుడు ఎవడొచ్చి నిన్ను కోరుకున్నా నువ్వు వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇది మన నియమం, నువ్వు ఇది పరిపాలిస్తావా లేదా అన్నాడు. అదేంటండి మీరు చెప్పాక ఎందుకు కాదంటాను, మీరు చెప్పినట్టే శివభక్తుల కోసం ఏదైనా చేస్తానండి అన్నది. ఆ రోజు నుంచి ఇద్దరు శివభక్తులు వస్తే వాళ్ళు ఏమి అడిగితే అది ఇచ్చేవారు. అన్నం అడిగితే అన్నం పెట్టారు, సున్నం అడిగితే సున్నం పెట్టారు, నెత్తి మీదకి అన్నం అడిగితే అన్నం పెట్టారు, బంగారం అడిగితే బంగారం ఇచ్చారు, ఏమడిగితే అది ఇచ్చారు. ఇలా కొంతకాలం శివసేవ సాగింది. ఇలా ఉండగా ఒకనాడు అక్కడికి ఒక శివబ్రాహ్మణుడు వచ్చాడు. ఒళ్ళంతా విభూతి పూసుకొని నెత్తి మీద ఇక్కడ ఈ ప్రాంతం అంతా గొరిగి వెనకింత పిలక పెట్టుకున్నాడు. చెవులకు రుద్రాక్ష పోగులు పెట్టుకున్నాడు. దర్భల యొక్క ఉంగరం వేలికి పెట్టుకున్నాడు. 30 ఏళ్ల వయస్సు ఉంటుంది ఆయనకి. బుల్లి బొజ్జ, ఎక్కువ బొజ్జలేదు అలాగే లేకపోవలేదు, బుల్లి బొజ్జ ఉందిట. బుల్లి బొజ్జ ఉంటే అందమండి, పెద్ద బొజ్జ ఉన్నా చికాకి అసలు బొజ్జ లేకుండా మరీ పక్క చిక్కిపోయి ఎండిపోయి డొక్కుల్లో ఉంటే ఎముకల పోగులాగ అజాశయమే. కాబట్టి ఇతను ఒక విచిత్రమైన వేషంతో సన్నగా అందంగా ఉన్నవాడు, బుల్లి బొజ్జతో వచ్చాట. అతని శరీరం బంగారపు రంగులో ఉందన్నమాట. ఏకాకి ఆయన రావడంతో ఈ ఇద్దరు దంపతులు ఆయన పాదాలకు నమస్కరించారు. ఇదిగో ఆసనం అని ఆసనం మీద కూర్చోబెట్టారు, కాళ్ళు కడిగారు. ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని, ఆహా నీ పాదాలు కడగ్గా వచ్చిన నీళ్లు ఆకాశ గంగాజలం అన్నారు. మన ఇంటికి వచ్చిన అతిథి లేక గురువు యొక్క కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవాలట, గురువుగారి పాదాలు కడగ్గా వచ్చిన నీళ్లు గంగాజలంతో సమానం. అందుకే అలసాని పెద్దన మరుచరిత్రలో, మీ మాటలు మంత్రంబులు మీ మెట్టిన ఎడ ప్రయాగా, మీ పాద పవిత్రామలతోయములలఘుద్యోమార్గ జరాంబు పౌనరుత్యములు ఉర్విల్. మీ మాటలు మంత్రాలు, మీరు అడుగుపెట్టిన స్థలం ప్రయాగ వంటి దివ్యక్షేత్రం, మీ కాళ్ళు కడగగా వచ్చిన నీళ్లు ఆకాశం నుంచి కిందకి ప్రవహించే గంగాజలం అన్నాడు ఆయన. ఈ విధంగా నీళ్లు నెత్తిమే చల్లుకున్నారు వీళ్ళు. తర్వాత మహాత్మా నీకేం కావాలని అడిగితే, ఏం కావాలంటే అది అడిగితే ఇస్తారా అన్నట్ట ఆ బ్రాహ్మణుడు. ఇస్తాను అన్నాడు ఈయన. నీ భార్య నాకు ఇచ్చేయి, పరమసుందరంగా ఉంది, ఆవిడతో సుఖాలు అనుభవించాలనుకుంటున్నాను అన్నాడు. ఓ సింతేనా, నేను ఇంకా నేను ఇవ్వలేని ఏదైనా అడుగుతారేమో ఇవ్వలేనేమో అనుకుంటున్నాను, భయపడ్డాను, ఇంత చేసి నా భార్యనే అడిగారు అని వెంటనే భార్యకే చూసి, ఈ శివబ్రాహ్మణుడు నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఇచ్చేస్తున్నాడు, పట్టుకుపో అన్నాడు. ఆవిడ ఆనందంగా, మీరు ఏం చెబితే చేస్తానండి, ప్రాణం ఇచ్చేస్తాను, ఆయనతో వెళ్ళిపోతానంది. అప్పుడు మళ్ళీ ఈయనేమన్నాడు, బాగుందయ్యో, నువ్వు మంచివాడివి కనుక అడగగానే నీ భార్యను ఇచ్చావు, నీ భార్య ఉత్తమురాలు కనుక నాతో వస్తానంది, కానీ ఇక్కడ నాకు పెద్ద సమస్య ఉంది. ఈ చుట్టుపక్కల వాళ్ళంతా నీ బంధువులు, ఈ బంధువులు అందరూ మంచి గోండాలు, వాళ్ళందరూ బలంగా ఉన్నారు. ఇప్పుడు నేను నీ భార్యను పట్టుకుపోతూ ఉంటే ఎవడో రా, నువ్వు మా వాణ్ణి మోసగించి వాడి భార్యను పట్టుకుపోతున్నావా అని కర్రలతో నా బుర్ర మీద కొడితే, నా బుర్ర పగిలి ఎర్రగా ఎత్తురొస్తే నేనేమైపోతాను బాబోయ్ అనగానే, నేను నా భార్యని మీ ఇంటి దాకా సాగనంపుతాను, ఎవడైనా అడ్డం వస్తే వాడి సంగతి చూస్తాను, ఇదిగో నా దగ్గర పెద్ద కత్తి ఉంది, మేము సామాన్యులం కాదు, భార్గవ వంశంలో జన్మించిన వాళ్ళం కాబట్టి భార్గవ గోత్రులు ఎప్పుడూ అసత్యం ఆడరు, ఇదిగో కత్తి, ఇది క్షాత్రం, ఇది బ్రాహ్మ్యం, నా భార్యను మీ ఇంటి దగ్గర దేబెట్టే బాధ్యత నాది, అడ్డం వస్తే పేక్ కోసేస్తా అని కత్తోడి తెచ్చేట. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అన్నాడు. నిజంగానే భార్గవ గోత్రులకు ఆ ఓపిక శక్తి ఉంటుంది అని కత్తి తీశాడు. అయితే జాగ్రత్త సుమ, నన్ను జాగ్రత్తగా మా ఇంటికి చేర్చు, మీ ఆవిడ మా ఇంట్లో వదిలేసి నీ దారి నువ్వు పో, నేను మళ్ళీ తిరిగి ఎప్పుడు పంపితే అప్పుడు పట్టుకుపో అనగానే అలాగేనని కత్తి పుచ్చుకు బయలుదేరాడు. ఈ అంతలో చుట్టుపక్కల ఉన్న వీడి బంధువులు పళ్ళు పటపట కొరుకుతూ, ఎవడవరా నువ్వు, మత్తు తల్లి మోసగించి మా వాణ్ణి మాయ చేసి వాడికి ఉన్న శివభక్తిని దుర్వినియోగం చేస్తావా, వాళ్ళ ఆవిడ పట్టుకుపోతావా, నీ సంగతి చూస్తామని కత్తులు కటార్లు గుణపాలు గొడ్డళ్ళు పుచ్చుకుని మీదకు వచ్చేశారు. వెంటనే ఈ ఎల్పహనాయనారు కత్తి దూసి వాళ్ళ మీదకి లంఘించాడు. నా శివనియమానికి వ్యతిరేకంగా పెడితే మిమ్మల్ని కూడా నరికేస్తాను, పొండనగా నీ సంగతి చూస్తామని కర్ర పుచ్చుకుని వాడి మీదకు దూకారట. వెంటనే వీడు కత్తి దూసి, ఏకంగా 30 మంది బంధువులు వాళ్ళు, వాళ్ళందరినీ నరికి పారేశాట. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ శక్తి, అందరికీ చేతులు కాళ్ళు నరికి చంపి పారవేశాడు. బంధువులు పోయినా శివుడికి ఇచ్చిన వాటి నిలబెట్టుకోవాలి, ఈ వచ్చిన వాడు శివబ్రాహ్మడు ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటానని చంపి పారేసి ఈ భార్యను తీసుకెళ్ళి వాళ్ళ ఆశ్రమంలో దయబెట్టి, ఇదిగో అన్నమాట ప్రకారం వెళ్ళిపోతున్నాను, కానీ బంధువుల్ని చంపిన పాపం వల్ల నేను బతకలేను, నేను నా ఇంటికి వెళ్ళి నా శిరస్సు కూడా ఖండించుకుని మరణిస్తాను అని భార్యకేసి తిరిగి, నువ్వు మాత్రం ఇచ్చిన వాటి ప్రకారం అతని దగ్గరే ఉండిపో అన్నాడు. అలాగేనండి, అలాగేనంది పాపం, లోపల దుఃఖం వస్తుంది, భర్త చచ్చిపోతాడేమోనని ఇలా పలికి అతను కొంచెం దూరం వెళ్ళి కత్తెత్తి తల నరుక్కోబోతే చేతిలో కత్తి మాయమైపోయింది. చచ్చిపోయిన బంధువులందరూ యథాతథంగా లేచి నిలబడ్డారు. ఆ ఎదురుగుండా ఉన్న శివబ్రాహ్మణుడు కాస్త మహానుభావుడైన శివుడిగా మారిపోయాడు. నాయన, మాట అనడం తేలిక, నిలబెట్టుకోవడం కష్టం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటావా లేదా అని నిన్ను పరీక్షించడానికి ఈశ్వరుణ్ణి నేను వచ్చాను. శివుడికి ఏదైనా ఇస్తాను, శివభక్తి కోసం ఏదైనా చేస్తానన్న మాట నిలబెట్టుకుని నీ భార్యను సమర్పించావు, ఆమెను నా ఆశ్రమానికి చేర్చడం కోసం నీ బంధువులను కూడా బలిపెట్టావు, అటువంటి నిన్ను అనుగ్రహించకుండా ఉంటానా? నీ బంధువులతో నీ భార్యతో 1000 సంవత్సరాలు భూలోకంలో సుఖంగా జీవించు, అనంతరం మీ పరివారం అందరూ కూడా నా లోకానికి రండి అని ఆ బంధువులతో పాటు రమ్మన్నాడండి. శివభక్తులు, ఆ భక్తుల బంధువులు, ఆ బంధువుల బంధువులు, వీళ్ళందరూ కూడా పాప విముక్తులు అవుతారట. అది భగవంతుని యొక్క లక్షణం. మీరందరూ సుఖంగా రండి. మీ గోత్రం వాళ్ళు 101 తరాలు, నేటి నుంచి 101 తరాల వాళ్ళంతా నరకానికి పోరన్నాడు. ఇది 2000 ఏళ్ల క్రితం జరిగింది. ఈ మధ్యకాలం ఎంతమంది తరాలు అయ్యారో ఆలోచించండి. ఒక్కొక్కడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతికినా అలాంటి వాళ్ళు 101 తరాల వరకు ఆ వంశంలో వాళ్ళు ఎవరు నరకం చూడరు, అందరూ కైలాసానికి వెళ్ళిపోతారండి. వరం ఇచ్చాడు ఆయన. అతని పేరు మీదుగా ఈల్పహ నాయనారికి ఒక గుడి కూడా కట్టారు. అతని పేరు మీదుగా నాయనారు గుడి కూడా ఉంటుంది. మాట కోసం, శివభక్తి కోసం భార్యని బంధువుల్ని త్యాగం చేసిన పరమభక్తుడు ఆయన. మాట తిరగలేరు మానధనులు, అభిమానధనులు మాట మాత్రం తిరగరు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, ధర్మం మీద నిలబడతారు. ఈ భక్తుల్లో రెండో వాడు ఈయననమాట. ఇవాళ్ళ వరకు మనం మొదటి రోజున 2 భక్తుల చరిత్ర చెప్పుకున్నాం. అలాగే ఈ నాయనారులో ఇంకా 6 రోజుల పాటు భగవంతుడు ఎవరి చరిత్ర చెప్పిస్తాడో ఆ చరిత్రలని వినండి, విని తరించండి. చెప్పండి మూడు సార్లు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వస్తి.